அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வேபநகரே ஜடானாம்சைதன்யஸ்தபகமகரந்தஸ்ரதிஜிரே தரித்ராணாம்சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தோஷ்ட்ராமுரரிபவ. வந்தே குரு பதத்வம் அவாங்மானசகோத்திரம் ரத்தசுக்லப்ரபாமிச்சிரம் அதர்க்கம் த்ரைபுரம் மகதா நாராயணம் நமஸ்கிருத்ய நரம் தேவ நரோத்தமம் தேவீம் சரஸ்வதி வியாதம் ததோ ஜெயம் வேதயேத். நம சிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராத்ருஷ்டவபுர்தராபியாம் நயேந்திர கன்யாவ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீக்யாம். ஜகத்தாத்ரீம் அகம் தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே ப்ரணம்ய சிரசா ப்ரஹ்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களா இருக்கட்டும். மறுக்கசாரி மனம் கோகர்ண சரித்திரலோ அடுவுபடுதா. பரம பவித்திரமேனது பாகவதம் அனு தெரியசே கட்டம் இது. ஆத்மதேவுடு அனவசரங்க சம்சார பந்தம்லோ దిక్కుమారుల పుత్రుడి కోసం ప్రయత్నం చేసి ఆ పుత్రుడి వల్ల దెబ్బలు తిని అవమానం పాలి చివరికి గోకర్ణుడి సలహా మేరకు అరణ్యానికి వెళ్ళిపోయాడు. యోగ దీక్ష తపోదీక్ష ఈ రెండు దీక్షలు స్వీకరించాడు. చివరికి ఆయన మోక్షం తీసుకున్నాడు. పవిత్రమైన భాగవతాన్ని గానం చేసుకుని జీవితం చరితార్థం చేసుకున్నాడు. నారద మహర్షి గానం చేసిన ఘట్టం అది. సుఖ మహర్షి గానం చేసిన ఘట్టం అది. వేదవ్యాసుడు యావత్ జీవితం ధార పోసి తపశ్శక్తితో పొందిన వరం అది. ఈ కలియుగంలో ఉన్న మానవుల్ని తరింప చేయడాని కోసం వచ్చిన అత్యంత పవిత్రమైన గ్రంథం ఇది. అటువంటి గ్రంథరాజా ఉపాసన చేశాడు. ఇక జీవితం లేకుండా చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ధన్యుడైపోయాడు. తండ్రి వెళ్ళిపోగానే ఈ కుమారుడు విజృంభించాడు. ఇంట్లో ఎంతో కొంత పిల్లల్ని అదుపులో పెట్టేవాళ్ళు ఉండాలి. సహజంగా వీడు క్రూరుడు, తండ్రికే భయపడ్డ ఉన్న తండ్రి కూడా పోగానే ఇంకేముంది, పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది. ఏరి పోయి పెళ్లిని కొడుకుని నెత్తి మీద పెట్టుకుని భర్తని మోసం చేసి బంగారం లాంటి పండు ఆవుకి పెట్టిన ద్వారా దరిద్రం సంతానాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. తుంగిలి మొగుడు విడిపోయాక ఉన్న ఆసరా కూడా పోయి ఈ దరిద్ర పుత్రుడితో తట్టుకోలేక నానాయాతలు అనుభవించింది. పితృపరీ తాడితం పవిత్రం తిష్టతి బ్రూహి అనిషే లప్తయాకేతు. తండ్రి పోయాక ఇక వీడు విజృంభించాడు. తల్లి దగ్గరకు వచ్చాడు గుంతుకారి. ఏమే డబ్బెక్కడు ఉంది పట్రా అన్నాడు. నేను ఇవ్వను అంటాడు. తాళాలు బీరువా తాళాలు ఇస్తావు చనిపోయినా అంటాడు. పాపం ఎక్కడ వీడు అనవసరం నిజానికి ఆవిడకి ఏం డబ్బు అవసరమా, వీడు ఎక్కడ డబ్బు పాడి చేసేస్తాడు అని ఇబ్బంది రాను. ఎలాగో వేసెల కింది తాగుడికేగా పగరేస్తావు అని తీవ్రంగా కొట్టేశాక పొయ్యిలో పెట్టుకుని కట్టెతోటి తల్లిని కొట్టేశాడు. ఆవిడ కన్నతల్లు పెంచిన తల్లు అమూర్ఖుడి దృష్టిలో కన్నతల్లే కదా, వాడి దృష్టిలో సొంత తల్లిని అనుకుంటున్నాడు. ఆవిడకినే ఆవిడ తెల్లునికి తప్ప వీడి దౌర్భాగ్యుడు తెల్లుని కొడుకుని తెలియదు. ప్రేమగా పెట్టింది గోకర్ణుడు అవమానించింది వీడిని ప్రేమగా చూసింది తిండి పెట్టింది చద్దన్నం పెట్టింది ఈ దౌర్భాగ్యుడిని నెత్తి మీద పెట్టుకుంటే డబ్బు కోసం కట్టెతో కొట్టి పవిత్రం తిష్టటి బ్రూహి. డబ్బు ఎక్కడుందో దీనివో తాళాలు ఇచ్చి ఎక్కడున్నాయో చెప్పు, ఎక్కడెక్కడ దాచావో చెప్పు, ఎక్కడెక్కడ డబ్బుని పాత వేసేవాడి పూర్వం ఇప్పుడు మనం ఎప్పటి ఎలా వేస్తున్నాము, అలాగే భూమిలో తవ్వి పాత పెట్టేవారట, వీరు వాళ్ళలోనూ గోడ సభ్యుల్లోనూ కొంత బంగారం కోసం దాచేసేవారట, పిల్లలు పాడి చేస్తే ఎప్పుడన్నా బయటకు వస్తాయని. అవన్నీ ఎక్కడున్నాయో చెప్పు, లేదా లత్తయ్య అనిష్యే చేస్తాను అంటే కట్టె కాల్చి కాలుతున్న కట్టెని కొరవి అంటారు, ఆ కొరవితోటి అంటించేస్తాం జాగ్రత్త వాతలు పెడతా అన్నాడు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కానీ మరి పూర్వం కట్టెలు పోయాయి కదా, ఆ కట్టెలు కాలిపోతున్న కట్టెలు నిప్పుతో మట్టలతో ఉన్న కట్టెలు పట్టుకొచ్చి ఒళ్ళంతా వాత పెట్టేస్తా చంపేస్తాను ఏమనుకున్నావు, పట్ల డబ్బు అన్నాడు. దెబ్బకు అల్లిపోయింది. ఈ రాత్రిలోపు డబ్బు పట్టుకొచ్చారో సరే సరే, లేదా నిప్పులేసి కాల్చేస్తాను, రాత్రి వరకు టైం ఇచ్చానని వార్నింగ్ ఇచ్చి కొడుకెళ్ళిపోయాడు. ఈ తల్లికి భయం వేసి ఏం చేయను, భర్త లేడు పోనీ ఆవు కన్న పెట్టే గోకర్ణుడున్నా కొత్తరుగు రక్షణ, నేనే చేయగలుగుతున్నారా అవమానించేవాడిని, ఎక్కడ నా మృగుడు డబ్బులు ఇచ్చేస్తాడో అని వాడిని వింటేశా అని ఏడ్చి చివరికి ఏం చేసిందిట, ఇంక నేను బతకడం అనవసరం అనుకుంది. అంత స్థితి కల్పించాడు వాడు. ఒక వ్యక్తి చావాలనుకున్నాడంటే ఎంత పరాకాష్ట ఆలోచించాడు. పుత్ర దుఃఖ రూపే పాత కురుతో రాత్రనంగత. వాడు భయపెట్టేసేసరికి ఎన్నో ఆలోచనలు చేసింది, ఎక్కడికెళ్ళను అటెళ్ళనా ఇటెళ్ళనా ఎవరినైనా రక్షించమన్నా అనుకుని ఇంక చివరికి ఇవన్నీ అనవసరం అనుకుని వాడొస్తానన్న రాత్రి సమయానికి దొడ్లో బాగా పాడుపడిపోయిన నుయ్యి ఉంది, ఆ నూతిలో దూడు తెచ్చిపోయింది. కూపే పాత కూపము అంటే పెద్ద నుయ్యి అన్నమాట, ఆ నూతిలో దూడి తెచ్చిపోయింది. ఆశ్చర్యం చేశారా, పవిత్రుడైన భర్తని ఒక యోగి ఇచ్చిన పండు తింటే సంతానం కలిగి ఎక్కడ ఇబ్బంది పడుతుందని మోసగించి పాపం చేసి దౌర్భాగ్యరాలేని పిల్లల్ని నెత్తి మీద పెట్టుకుని ఆ సంతానాన్ని పెంచి చివరికి అలా దిక్కుమాలిన మరణం వచ్చింది. ఆ యోగి చెప్పినట్టుగా వినుంటే యోగులు ఉట్టినే చెబుతారు కదా, వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే, అది మనకు అర్థం కావాలి. అర్థం అవ్వాలంటే అవతరి వాళ్ళు గొప్పతనం తెలియాలి. వీడికి తెలియలా ఎవడో దౌర్భాగ్యుడిని చెప్తే అవన్నీ నన్ను వేయడం ఎట్లే అనుకుంది. చివరికి ఇలా అయిపోయింది, దిక్కుమాలిన మరణం పొందింది. కఠోరమైన మరణం పొందింది. ఇది యోగం. ఈ కథ అణువణువుగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కథ. ఈ కథలో స్టార్టింగ్ పాయింట్ ఏమిటి ముందు? ఆత్మదేవుడికి ఇందులో లోపాలు కదండి. ఎవరి లోపాలు ఏమిటి? ఆత్మదేవుడికి డబ్బు ఉంది. డబ్బున్న వాడు ఏం చేశాడు? డబ్బు దాచేసి ముష్టితో బతికాడు. ఎందుకని? ఈ పిసిని కొట్టుతాను. ఎక్కడ అన్నం పిలిస్తే ఫ్రీగా తెలియడం. ముష్టి వేషం వేసుకుని అడుక్కి తెచ్చి బతికాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళడానికి బద్ధకం నేర్పాడు. ఆ ముష్టి అన్నం పెట్టి పెంచాడు. డబ్బేమో ఆవిడేం చేసింది? సౌందర్యానికి వాడి సౌందర్య సాధనకి. పిల్లలు లేకపోయారు ఈ పాపం వల్ల, ఎప్పుడు ఎవరికి పట్టకపోవడం వల్ల. పిల్లలు లేకపోతే సౌందర్యం నిలబడుతున్నది పిచ్చి పేరుగా. ఈయనేమో నీకు యోగి సంతానం కలగడం చెబితే నాకు కలగాలో కలగాలో అని యోగి కాళ్ళు కంపించాడు. చివరికి ఆయన పండిచ్చాడు. ఆ పండు అయినప్పుడు దౌర్భాగ్యుడు తినక ఆ భార్యకి ఇస్తే తినకుండా ఆవిడేం చేసింది? గోవుకి పెట్టింది. చెల్లెని మాట వింది. ఆ చెల్లెని సంతానాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టింది. చివరికి అన్ని రకాల ఒకదాంతరంతో చెయ్యరాని తప్పులు అనమాట. ఇవన్నీ బలవత్తరమైన కాలప్రభావం గ్రహించిన ఒకనొక సద్గురువు యోగీశ్వరుడు చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకోవడం. అందుకే యోగి అంటే మనం ఆయన ఏం చెబితే చెయ్యాలి. యోగులు మన మధ్యలో ఉంటారు, కానీ వాళ్ళు యోగులని తెలుసుకోలేము. వాళ్ళు శ్రేయస్సు చెబుతారు, ఒక్కొక్కప్పుడు కోపగిస్తారు, ఒక్కొక్కప్పుడు తిడతారు, మందలిస్తారు, రకరకాలుగా ప్రయత్నం చేస్తారు మార్చడానికి. ఎన్ని చెప్పినా యోగం బాగాలేని వాడు యోగిని సామాన్య జీవిగా భావిస్తాడు. మళ్ళీ వీడు సంసారి అనుకుంటాడు, చివరికి నశిస్తాడు. అది ఇందులో ఇప్పుడు ఈ మూడో శ్లోకంలో చెప్పిన మాట. ఆ యోగి సంతానం వల్ల నీకు సుఖం లేదన్నప్పుడైనా వినాలి, లేదా ఈ పండు మీ ఆవిడకి ఇస్తే పిల్లాడు పడతాడు, దాన్ని మీ ఆవిడ తినదు అన్నప్పుడైనా భార్యని దగ్గరుడు తినిపించాలి. అదేం చేయలే, అదే యోగాలు అంటారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, తపస్సిద్ధ్యోహితోయోగి కర్మిభ్యశ్చాపితోపతకజ్ఞానిభ్యశ్చాపితోయోగి తస్మాత్ యోగి భవాత్మనా. తపస్సు చేసేవాడి కంటే గొప్పవాడు యోగి. కర్మాచరణ చేసేవాడి కంటే కూడా గొప్పవాడు యోగి. మంచి జ్ఞాని కంటే గొప్పవాడు యోగి. తస్మాత్ కాబట్టి యోగి భవ యోగిక అర్జున. అంటే యోగులు అందరికంటే గొప్పవాడు. యోగి అయితే వాడికి 18 జ్ఞానములు వస్తాయి అని చెప్తారు. ఆ 18 జ్ఞానాలు ఏమిటి అంటే, 1 ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద నియంత్రణ, 2 జ్ఞానం ఏ పుస్తకంలో ఉంటుందైనా అలా అంటే గుర్తుకొచ్చేస్తుంది, ఆ క్షణమే గుర్తుకొచ్చేస్తుంది, 3 ఎవరినైనా చూడగానే వీడెవరో తెలిసిపోయి వాడు నుదుటి దాతను బట్టి వాడు గుర్తు కనిపించేస్తాడు. ఈ 3 ప్రధాన గుణాలు యోగి. ఇవి కాక 15 గుణాలు ఉంటాయి. మొత్తం 18 గుణములు ఉంటాయి యోగిలో. ఆ యోగికి వ్యతిరేకంగా వెళ్ళారు. చివరికి భర్త ఒక ఇబ్బంది పడ్డాడు, భార్య ఒక ఇబ్బంది పడ్డాడు. చెల్లెలు కొడుకుని నెత్తి మీద పెట్టుకుని ఏమనిపించింది చెప్పండి. చివరికి రాత్రి వేళ బావిలో దూకి తచ్చింది. అందుకే మహాత్ములు ఇలా చెయ్యి అన్నప్పుడు చెయ్యాలి. ఏమని చెప్పారు? ఇక్కడ 4 శ్లోకంలో చెప్తారు, తస్మాత్ గురువాక్యంతో కర్తవ్యం. కాబట్టి గురువుల వాక్యము కర్తవ్యం. గురువు అనగా జ్ఞానస్వరూపుడు. యోగి ఏం చెయ్యాలో చెబుతాడు, మనకి జ్ఞానం చెబుతాడు, భవిష్యత్తు ఏం చెబుతాడు. ఆ మహానుభావుడి వాక్యం, ఆ మహానుభావుడి యొక్క వాక్యం యథాతథంగా ఆచరించాడు. ఇంక ఎదురు ప్రసంగించకు. సరే అయిపోయింది, చివరికి దుర్మరణం పాలైపోయింది, పిశాచమై అల్లాడిపోయింది పాపం. ఇవేమీ తెలివి గోకర్ణుడికి. తండ్రికి బాధ చేశాడు, తల్లి ఎలాగో ముందు నుంచి వింతగా మాట. అందుకని తీర్థయాత్ర వెళ్ళిరాడు. గోకర్ణ తీర్థయాత్రం దుఃఖం న సుఖం పరమయోగ నిష్ఠుడు గోకర్ణుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. తీర్థయాత్రలు చేస్తూ కాశీ గయా ప్రయాగాది సమస్త యాత్రలు తీశాడు. దారిలో ఒక చోట వీళ్ళ ఊరి వాడు తగిలాడు. తగిలి గోకర్ణ మహానుభావ పురాసగా ఉన్నావా అంటే నేను బానే ఉన్నాను, మా తండ్రి గారు నా మాట ప్రకారంగా ముందే అడుగు వెళ్ళిపోయాడు, యోగాభ్యాసంతో భాగవత పఠనంతో శరీరం విడిచిపెట్టేశాడు, ఆయన గురించి తెలుసు, పాపం వెర్రి బాగుంది, మా అందలా ఉన్నది, మా సోదరుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన నువ్వు ఇల్లు వదిలిపెట్టావు, ఆ ఇల్లే శ్మశానం అయిపోయింది, ఏం చెప్పమంటావు? పరమ పూజ్యుడు చదువుకున్నవాడే నీ తండ్రి, డబ్బు మాత్రం బాగా మూటగట్టాడు, ఏం సుఖపడలా, కానీ చివరి క్షణాలలో నీ మాట విన్నాడు, అడవికి పోయాడు, భాగవతం పారాయణ చేస్తున్నాడు. నీ అమ్మే దురదృష్టవంతురాలు, నిన్ను గోపుత్రుడని అవమానించిన పాపం అనుభవించిందో ఏమిటో, నీ సోదరుడు పుంజుకారుడు కట్టితో కొట్టి రాత్రికి పగలగడతానని బెదిరిస్తే ఈ దుర్మార్గుడు అన్నమాట ప్రకారం చంపుతాడేమోనని బలాత్కారంగా నూతులు ఎదుగు తెచ్చిపోయింది. పాప అలా దుర్మరణం పాలైపోయిందిగా ఆ బుంధులి అనగానే ఆయన మిత్రుడు శత్రువు లేడు, ఆయనకి సుఖం లేదు దుఃఖం లేదు, రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు ఉంటే కష్టం వస్తే ఏడుస్తాం, సుఖం వస్తే పొంగిపోతాం. ఒక వ్యక్తి మీద ప్రేమ, ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటాయి, కానీ వాటికి అతీతుడిగా అయినా అందుకని దుఃఖం సుఖం లేవు. కానీ పాపం పెంచిన తల్లి కాబట్టి ఆవిడికి ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాడు. దుఃఖేశ్వను ముని అంటే వాడు ఎవరు అంటే దుఃఖేషు అనుత్తిగ్న మన దుఃఖం వస్తే అయ్య బాబో హే బాబో ఏడవపడతాడు, ఏదన్నా కష్టం వస్తే ఉద్విగ్న మనస్కుడైపోయి గుళ్ళున గోడ పెట్టి ఎలా వచ్చిందో ఈ కష్టం, ఈ కష్టం నుంచి బయట పడలేమేమో అని ఏడవకూడదు. అప్పుడే ధైర్యం వహించాలి, ఉద్విగ్నతకి గురవ్వకూడదు, మానసిక ఆందోళన పనికిరాదు. ఇంకా సుఖం వచ్చినప్పుడు నాంత గొప్ప నేను నేనే గొప్ప నా వల్ల వచ్చేసుకోవాలనుకోండి, సుఖము నీ వల్ల రారా, దుఃఖం నీ వల్ల రారా, ఈ రెండింటికి అతీతంగా ఉంటుంది. రాగ ద్వేషాలు పురాగాలు వీటన్నిటినీ జయించాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞ అన్నారు వాడు, స్థితధీహి అన్నాడు. అటువంటి స్థితప్రజ్ఞుడు గనక తల్లి చచ్చిపోయినట్టు తండ్రి చచ్చిపోయినట్టు దేనికి ఆయన ఏంటి బాధపడ్డ, కానీ శత్రుమిత్రువు లేకపోయినా కర్తవ్యం ఒకటి ఉంటుంది, నానుకున్నవాడు చచ్చిపోతే వాడికి వెంటనే పిండ ప్రదానం చేయాలి. అందుకని తల్లికి వెంటనే పిండ ప్రదానం చేసేసాడు, కర్మకాండ చేసేసాడు, మళ్ళీ యథాప్రకారంగా తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. అన్నిటికీ అద్భుతంగా దిక్కుమాలిన పీరుగు డబ్బెక్కడంతో కట్టడం చెప్పకుండా చచ్చింది పీరుగారు తల్లిని తిట్టుకున్నట్టు. ఎక్కడెక్కడో పాత్రలు దాచిందని తెలుసు వాళ్ళమ్మ, ఆ డబ్బు పాత్రలు ఎక్కడున్నాయో తెలియదు, అందుకని కసితో దిక్కుమాలిన పీరుగారు దిక్కుమాలిన పీరుగారు ప్రసాద్ తిట్టుకున్నాడు. కసి తచ్చింది ఆ డబ్బులు ఇచ్చిపోవాలి అది ఆయన కోరిక. సరే ఇక ఇప్పుడు తల్లిపోయింది కనుక తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సమయంతో దూచాడు. దక్కినవి దక్కాయి, దక్కన ఎలాగో దక్కగా ఎక్కడ పాతి పెట్టాయో ఆ సొమ్ములు కనపడలేదు, కానీ బీరువాలో ఉన్న ఈ బంగారపు నగలు గిన్నులు, వెండి సామగ్రి, ఇంకా రకరకాలైన పదార్థములు ఇవి మాత్రం దొరికాయి. వాటన్నిటిని మూట కట్టేసుకున్నాడు. మూట కట్టుకుని వేస్యల్ని ఇంట్లోనే పెట్టిస్తాడు. ఐదుగురు వేస్యల్ని తీసుకొచ్చేస్తున్నాడు. నూరు పాటి కొలటలు డబ్బిస్తే సుఖమిచ్చే చండాలకు పీనుగుల్ని తీసుకొచ్చాడు. పాపిష్ఠురాళ్ళని తీసుకొచ్చాడు. బహరు కాదు ఐదుగురు. దుందుకాలిగేట్టు పంచపన్యవధూ అత్యుగ్ర కర్మకర్త తత్పోషణ విమూఢీ. ఐదుగురు వాళ్ళు, వాళ్ళకు తాగుడు నిత్యం పెట్టల మహోత్సవం. డబ్బు ఇవి తప్ప మరే ఒక్కర్లా. అటువంటి దౌర్భాగ్యరాలను తీసుకొచ్చి ఈ పవిత్రమైన ఇంట్లో పెట్టాడు. ఆ ఇంట్లో అంతఃపురం వాళ్ళ నాన్న యజ్ఞాలు చేశాడు, వ్రతాలు చేశాడు, ఎన్నో పవిత్రమైన పంచామందరాది కార్యక్రమాలు చేశాడు. అటువంటి ఇల్లు అంతఃపురం ఈ ఆత్మదేవుడి తండ్రి సంగతి చెప్పేక్కర్లా. ఆ ఇల్లు నిత్యం నైమిష్ఠిక కార్యక్రమాలతో, నైష్ఠిక కార్యక్రమాలతో నడిపిన ఇల్లు. ఆ ఇంట్లోకి దిక్కుమాలిన దౌర్భాగ్యస్థురాన్ని తీసుకొచ్చాడు పొలటలు. ఇప్పటికే వీళ్ళని పోషించాలిగా ఈ డబ్బులన్నీ వాళ్ళు తప్పు పెట్టాడు. అప్పుడప్పుడు వాళ్ళు సామగ్రి అడుగుతూ ఉంటే ఆ సామగ్రిని సంపాదించాలి, దానికోసం వీడు ఎన్ని పాపాలు చేయాలి అన్ని చేశాడు. క్రూర కర్మాచరణ మొదలెట్టాడు, దొంగతనం మొదలెట్టాడు, దారి కాచాడు. మహానుభావులు అడుగుతూ ఉంటే వాళ్ళ తరకాలు బుర్రకాయలు మొదలుపెట్టేశాడు. ఆ డబ్బు పట్టుకొచ్చి కొండదోపుగా వాళ్ళ చేతుల్లో పోసేశాడు. ఇలా చేస్తూ ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. ఒకనాడు ఈ కులటలు అంతా కలిసి వాడి దగ్గరకు వచ్చారట. ఎందుకురా నువ్వు దౌర్భాగ్యుడివి, నీకంటే ఎంతో పూర్వం ఉన్నవాడే నయ్యం బాబు. వాడు మేము అడిగితే ఏడు వరాలు నగలు తెచ్చాడు. నువ్వు ఇక్కడికి బోల్ డబ్బు వస్తుంది తీసుకొచ్చావు, నీతో పాటు అట్టే పెట్టేసుకున్నావు, మమ్మల్ని ఇలా ఉంచుకున్నావే కానీ కావలసిన సామగ్రిని అందించావా అన్నాడు. ఇదేమిటో మా అమ్మను కూడా దగ్గరికి తప్పేశాను, నీలో పగలబెట్టి తగలన్నీ నీకే ఇచ్చారు కదంటే ఆ నగలు ఏం సరిపోతాయి. వాళ్ళకి ఏం సరిపోవు, ఎంత డబ్బు ఇచ్చినా డబ్బు 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 అంటే అదొక పంపు వాడు. మరి ఏం కావాలి, రాజుగారి ఖజానా తొల్లగొట్టి మంచి ఆ జావడి సామగ్రి పెట్టుకురా. జవహరి అంటారే, సామాన్యమైన రాజుగారి దగ్గర అలాంటి జమీందారుల దగ్గర ఉంటాయి. అనగానే సరే అన్నాడు. కామంధుడు రాబోయే మృత్యువుని గ్రహించలేకపోయాడు. ఈ ఆభరణాలు చెప్పడానికి ఇంట్లోంచి బయలుదేరాడు. బయలుదేరి రహస్యంగా దారిలో ఏవో దొరికిన వాళ్ళు కొల్లగొట్టుకుంటూ పెద్ద పెట్టిన రాజుగారి ఖజానాకే కట్టేశాడు. ఫైనల్ పోయే కాలం వచ్చింది నేను తెలుసుకోలేకపోయాడు. జాగ్రత్తగా రాజుగారి ఖజానాలో భూమి గర్భం నుంచి కన్నం వేసుకుంటూ వెళ్ళాడు. వాడు అదృష్టం కూడా తాత్కాలికంగా ఫలించింది. ఖజానా కన్నం పడింది. అందులో వీడు మోయగలిగినన్ని నగలు ఒక పెద్ద బోతాన్ని వేసేశాడు. అమూల్య ఆభరణాలు, మంచిగా ఆభరణాలు, నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు బాగా బోతాన్ని పట్టుకొచ్చాడు. ఆ రోజులలో 14 కోట్ల బంగారు కాసులు విలువ చేసే నగలు మొదలెట్టాడు. ఆ రోజు అంటే ఇప్పుడైతే కనీసం 5-6 వేల కోట్ల డాలర్లు విలువ చేసే సామగ్రి అనమాట. అవన్నీ మూట కట్టి కన్నంలోంచి బయటకు వచ్చేసాడు. జాగ్రత్తగా పట్టుకొచ్చేసాడు ఇంటికి. ఇంటికి రాగానే వేశ్యలు మూట పట్టుకొస్తుంటే తీసుకొచ్చా రహస్యంగా అడిగితే తలుపేసేయండి, తలుపేసాడు అన్నాడు. ఐదుగురు తలుపేసేశారు. వాడు తోత మూటిప్పాడు. మేము గడపురంలో ఉన్న రోజుల్లో మేము మా ఇంట్లో ఎదురుగుండా ఒక ఆయన ఉండి గడపాము. ఆయన శంఖమూరిగా ఏమి వినబడేది కదండి. ఆయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు భార్యల్లో ఒక భార్య వల్ల పుట్టిన ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరు కొడుకులు తీసుకుని సాయంకాలం సంతకు బయలుదేరేవాడు. సోమవారం సోమవారం సంత ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో సంతలు కలిసేటప్పుడు బలి తణుకులు ఆదివారం కొత్త గడపూర్లో సోమవారం సంత. ఈ కొడుకుల్లో పెద్ద కొడుకు గోపం అడగత తెచ్చుకునేవాడు, నేను బయలుదేరేవాడు. నేను వినబడింది కదా సాయంత్రం ఆరు గంటకే పంతల్లో ఏమంటాయి, అందరూ ఏరేసి కూర్చుని తెచ్చుకుంటే తేలిదేవారు. ఈయన వచ్చేవాడు, ఈయన గురించి వాళ్ళందరికీ ముందే కనిపించేసి తెలుసుకోవడం రోజు తరపు వస్తాడని వంకాయలో పెద్ద కుప్ప ఉండేదన్నమాట. ఈ కుప్పంతా ఎంతకి ఇస్తామని అడిగేవాడు. వాళ్ళు పైకి తెచ్చేసేవాడు ఈయన వినబడదని అని దిక్మాలకుని కదా నేను చెప్పిన దానికంటే బండపూర్ తెచ్చేవారు ఇంకా అంతకంటే నేను చెప్పలే అని తెచ్చుకుంటూ 5 రూపాయలు అని పావులకు ఇస్తామని తెగటెట్టి చివరి మొత్తం మీద 1 రూపాయికి 2 రూపాయికి ఆ వ్యక్తులు ఏమంటావు అతి పుచ్చొచ్చినాయి అవతల వదిలేసి పోదాం అనుకున్నవాళ్ళు వీడు లోభిత్వం కనిపెట్టాడు చర్లు తీసుకుపోయాం 1 రూపాయికి 2 రూపాయికి వారు ఒరే అని 1 రూపాయి ఇచ్చేసేవాడికి కొడుకు చెప్తే ఈ గోతా తిన్నా కట్టేసి గోతా కోటి పెట్టి పక్కన ఇచ్చేవాడు ఇంకో గోతాం ఈ చిక్కుడు గాలంతో అతికిస్తాం అది కూడా అలాగే 1 రూపాయితో 1 రూపాయితో మాట్లాడేస్తాడు అవన్నీ ఇంటికి వెడితే ఇంకేముంటుంది అలాంటివన్నీ ఓట్లు కట్టి ఓ పాతికి వస్తాను తెచ్చి ఈ వస్తాలని కొడుకులు గాడిదల్లాగా ఇటువంటి ఇటువంటి పూట కట్టి వేసుకుంటే ఇద్దరు కొడుకులు కోసుకొచ్చేవాడు ఇంటికి వాళ్ళ ఆవిడికి ఎంత ఓపికండి వాళ్ళు తెగపెట్టి అంతా కలిపి ఒక 5-6 రూపాయలతో సొంత చేసి తీసుకొచ్చి నీ సామాన్ అంతా వేసి ఈ వంకాయ ఇలా కోస్తే ఇక్కడ కూర్చు అలా కోస్తే అక్కడ కూర్చు ఈ ఒక కాయలు చిత్త ముక్క కనబడేది అనమాట లేదంతా కూర్చే పురుగులు ఆ కాస్త ముక్క ఓ పక్కనెట్టి ఇలా మొత్తం మీద ఏమైతేనే బస్తాడు తెస్తే ఆ బస్త వాడు మోస్తూ తెస్తే ఆవిడ మొత్తం మీద చూస్తూ చూస్తూ ఆ చచ్చు కూర్చుని ఏరి అవన్నీ కలిపి 2 కేజీలు కూరగాయలు అవి వండింది మా తమ్ముడు కాస్త ఏమంటా ఏ దిక్వాళ్ళు కూరగాయలంటే ఆ తాజా కూరలు తిని మీరు దెబ్బలు ఇచ్చారు కూర్చు కూరలు తిని దెబ్బలు అమ్మకపోయా అనేవాడు ఇలా మొత్తం సోమవారం వచ్చినట్టు ఒక 4 రకాలు వచ్చాయన్నమాట 5 రూపాయలు మేము 5 రూపాయలకి 30 కేజీ 40 కేజీ తెస్తే అలాగే ఎందుకు చెప్తానంటే ఆ కష్టాలు తగిన వాళ్ళ ఆవిడ తెచ్చారా ఇంట్లో కూతుళ్ళు తల్లి కూడా ఈయన తెచ్చేసా చూసారు ఎన్ని కష్టాలు తెచ్చాను అని పాపం మమ్మల్ని చూసి మీరు తెచ్చారు ఏం తెచ్చారు అని కొట్టాను తచ్చేలోకాలు ఉన్నాడు కట్టి వీడు అలాగే తెచ్చారా తెచ్చారా అని వేసి అడిగితే తెచ్చా తెచ్చా చూడండి ఓటిచ్చా కానీ వీడు తెచ్చిన పుచ్చుకూరలు చచ్చుకూరలు వంకాయ కూరలు ఎండిపోయిన బెండకాయలు కాదు ఆ బెండకాయలు ఎండబెట్టి మళ్ళీ విత్తనాలుగా వేరేసుకోవడానికి కూడా కొట్టి బెండకాయలు కాదు అమూరికి ఆభరణాలు నవరత్నోజ్వల కాంతివంతమైన హారాలు బడిహారాలు కిరీటాలు భుజకీర్తులు కాలిగజ్జలు దండపిండివరాలు కంకణాలు ఇవన్నీ చూసి వాళ్ళకు మూర్చొచ్చి పెడతారు అయ్యో బాబు అన్ని నగలు ఎన్ని నగలని గుండెలు బాగేసుకున్నారు అవన్నీ జాగ్రత్తగా రాచేశారు ఇంకా పూట వాడిని ఎంతో ఆనంద పెట్టేశారు ఇప్పుడు ఆ రాత్రి వాడిని నిద్రపోతూ ఉండగా వాళ్ళు ఇలా అనుకున్నారంట బాగా అలసిపోయిన తర్వాత వాడు పడుకు నిద్రపోతుంటే బహు విత్త చెయ్యం దృష్ట రాత్రి నార్యోగ్యం శౌర్యం కరోక్య సౌర్యమతో రాజ్యాగ్రహీష్యతి ఆ రాత్రికి వాళ్ళు అనుకున్నారు ఈ డబ్బును చూసి వీడు భయంకరమైన దొంగతనం చేశాడు రాజుగారి ఖజానా కొల్లగొట్టి నగలు నాణ్యాలు అద్భుతమైన డబ్బంతా పొందుతాడు ఇవి మామూలు కావు ఇక్కడే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు వీడిని పట్టుకుంటాడు అప్పుడు వీడితో పాటు ఉన్నందుకు మనకు కూడా ఊరి శిక్ష దొంగ సొత్తు అనుభవించిన వాళ్ళందరికీ వాటాదారులందరికీ పడుతుంది పైగా వీడి గురి శిక్ష వస్తే మన గురి శిక్ష అంటే అవధ్యం వస్తారు డబ్బులు లాగేస్తాడు రాజుగారు ఇప్పుడు ఏం చేద్దాం వీడికి మరణ శిక్ష తప్ప సుస్పష్టంగా అనుకున్నారు మారో ఈ స్థితం గ్యారంటీగా వీడికి మరణ శిక్ష వస్తుంది ఈ డబ్బును రక్షించుకోవాలి మనం సుఖపడాలి ఏం చెయ్యాలి అసలు వీడిని మనమే చంపేసి ఈ డబ్బు వచ్చి ఇంకో దేశం పోతే ఈ దేశం వదిలిపోతే మనకి డబ్బుకి డబ్బు మిగులుతుంది, ఈ పెంట పోతుంది. ఈ డబ్బుతో మనం యావజ్జీవితే సుఖం ఉండదు. ఇంకా ఎంత సుఖపడతో అంత సుఖపడతారు పిల్లలు. ఎందుకని ఈ స్టేట్ లో ఉంటే ప్రమాదం కానీ వీడి రాజ్యాన్ని ఇంకో రాజ్యానికి పోతే ఖచ్చితంగా ఉంది. ఏం చేద్దామని ఏం చేద్దామని ఆలోచించారు. అందులో ఒక తండ్రి వీడిని రేపు పొద్దున్న బాగా తాగించేద్దాం, ఆవిడ మీకుల్లో ఏదైనా చేద్దాం అనుకున్నాడు. సరే మన్నాడు రాత్రి, అరే నీతో కలిసి తాగాలనుకుంటున్నాం, మంచి మద్యం పట్టుకురమ్మన్నాడు. వీడు పట్టుకొచ్చాడు మద్యం. ఆ మద్యం బాగా తాగించేశాడు. ఆ తాగేసి వివసుడై పడిపోయాడు, ఒళ్ళు తిరిగకుండా. వెంటనే వాడిని మంత్రానికి తాళతో కట్టేశాడు. మామూలు మంత్రం కాదు, మూలక మంత్రం అది. కోసం వీడు జీవితంలో ఒక పాపిటి వాళ్ళ పెట్టను కట్టి వాడు బట్టలు పెట్టుకున్నాడు. రామచిలుకలు, నెమళ్ళు, పాల పెట్టలు, పికిలి పెట్టలు, రకరకాల పెట్టలు, కొల్లేటి కొంగలు లాంటి కొంగలు, బోడ కొంగలు, ఆ కొంగలు, ఈ కొంగలు, అడవి కోళ్ళు, పంచి కోళ్ళు, ఊర కోళ్ళు, అదేమో పారం కోళ్ళు, ఇక చేపల సంగతి చెప్పేట. కొల్లేటిలో చేపల కూరలు బాగా కానీ అక్కడ అదేవో రకరకాల గొల పుష్పాలు, ఆ చెప్ప పుష్పాలు, ఈ పుష్పాలు, అదే పిల్లి చేస్తుంటాయట చేపలు. అవిట ఇన్ని రకాల చేపలు ఇవన్నీ వీళ్ళ కోసం తెచ్చాడు. వీళ్ళు వీడు ఈ దౌర్భాగ్యం వాళ్ళతో పాటు తిన్నాడు, తాగినాడు, తందనారాడు. అటువంటి నీచుణ్ణి ఇప్పుడు ఈ డబ్బు కోసం మెరకి తాడేసి ఉరేసి లాగారు లాగారు లాగారు. ఎంత లాగినా వాడు పూవారు కొట్టుకుంటాడు కానీ మిమ్మల్ని మొండి ప్రాణం కావట్లా. తీవ్ర వేదన, మద్యం వైపం, చచ్చిపోతున్నాడు, ఊపి రావడం కావడం, పోయేతనం వచ్చింది సరిపోడు. కొంతమందికి అది లేదండి. 35 రోజులు కూడా ఆసుపత్రిలో తీసుకు తీసుకుని కాలు తెచ్చేస్తున్నాడు ఎవడో. అలా వీడు కూడా ఇంకా కొట్టుకుంటాడు అంటాడు. వాళ్ళ వాళ్ళలో వాళ్ళు అనుకుని ఏమీ దొంగపీరు ఎంత కొట్టినా కావట్లా, వీడిని గురేసిన కావట్లా, ఆ కట్లు కొట్టుకొచ్చి కొట్టేయండి అన్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మని ఏమన్నాడు వాడు, వాళ్ళ అమ్మని కట్టెలతో కాల్చి బాత పెట్టి పంపుతా, కర్రతో పొరలతో కాలుస్తానన్నాడు. వీళ్ళు అదే పెట్టేసి పొరలతో బాత ఎక్కేశారంట. నిజంగా ఇక్కడ చెప్పారండి, మర్మస్థానాల్లో కూడా బాత ఎక్కేశారు. హింస అంటే అంటే ఎక్కడ ఎంత సున్నిత ప్రదేశాలు ఆలోచించారు, అన్ని చోట్ల వాతలిచ్చారు. అయినా వాడు ఆ మిలక మొత్తానికి కొట్టుకుంటున్నాడు. దరిద్రుడు చదవట్లేదే, వీడు వాతలిడితే తమడు, కర్రలతో కొడితే తమడు, ఉరేస్తే తమట్లా, ఏం చేయాలి? పాపాత్ముడికి మరణం అంత తేలికి జరాడు, ఘోర దుర్భర హింసల పాలు అనుభవిస్తాడు అనడానికి వీడో పాశం కంటే విధాయా మృత్యము పచక్రముభూతం తన్ముఖేహి విచిక్షిపు అగ్ని చివరికి ఆలోచించి ఆలోచించి వాళ్ళు లోపల కుంపట్లో ఎంత చింతనిప్పులు రాజేసి వీడు మొహం మీద కాళ్ళ మీద చింతనిప్పులు పోసేసి పైన ఆ చింతనిప్పులతో కాలిపోతూ ఉండగా ఆర్తి కర్పూరం వేసేసి తూపుష్టిప్పులు ఇచ్చారు. ఆర్తి కర్పూరం నిప్పుల మీద వేసి ఒళ్ళు మీద వేస్తే అవుతాలు సజీవ దహనం. ఘోరంగా ఆ నిప్పు కణాలతో కాలి కాలి అగ్ని జ్వాలతో గెల్ల గెల్ల గెల 4.5 గంటలు కొట్టుకుని దుర్మరణం పాలయ్యాడు. ఇది శిక్ష తల్లిని హింసించిన పాపాత్ములకి. తల్లిని చంపుతానని బెదిరించిన, తల్లిని త్వరపానన్న, తల్లిని డబ్బుల కోసం బాధ పెట్టిన, తల్లిదండ్రులని ద్రోహం చేసి ఏడిపించిన వారికి ఎలాంటి మరణం ఇస్తాడు యమకింకరుడు యముడు? చివరికి వాడు ఆ పూట టోటల్ 6 అవర్స్, 4.5 గంటల కాలేడు, అంత పూట గంటన్నర సేపు ఏడిచాడు. వరసి 6 గంటల కాలం వాడు దుర్భరముగా వేదన అనుభవించి చచ్చిపోయాడు. కాలి 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 చివరికి నల్లగా మాడి చచ్చిపోయాడు. పుర్రి బయటకు వచ్చింది, పాళ్ళు బయటకు వచ్చింది. వాసుదేవ హరివాసుదేవ నమః పార్వతీపతయే అలా వాడు చచ్చాడు. తం దేహం ముముచుర్ కర్తే చివరకు వాళ్ళు అలా కాలి బూడిదైన దౌర్భాగ్యుడి శరీర బొగ్గులా మారిపోయిన ఆ శరీర దొడ్లో బాగా పోయిందని పాటు పెట్టేశారు. దాని మీద మొక్కలు నటించడం ఎవరికి తెలియదు. వేశ్యా స్త్రీలు పరమ దుస్సాహసంతో ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. వారు ఏ పాపానికి ఏడైనా చెప్పబడతారు. అటువంటి పాపపు దుర్మార్గుల నీచుల కర్తవ్యాలు ఎవరు ఊహించగలరు. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు ఎవరు ఊహించరు. ఈ పని ఎవరికి తెలియదా. ఏం తెలుస్తుంది. అప్పుడప్పుడు పక్క వాళ్ళు అడిగారు, ఏమే డిక్కవాళ్ళు పెరుగులారా, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ ప్రియుడు ఏడి అని అడిగితే, అయ్యా మీకు తెలియదే ఉందండి, మా ప్రియుడికి డబ్బు తప్ప దొంగతనం తప్ప నేను చెప్తాను, మేము మంచి చెబుతూ ఉంటాం, ఎక్కడికో వ్యాపారానికి బయలుదేరాడు, వడ్డీకి ఎవరు తీసుకొచ్చా, వడ్డీ డబ్బుల కోసం బయలుదేరాడండి. వాళ్ళు అలా చెప్తారు, రెప్పలు ఉపయోగించారు, డబ్బు మీద పెట్టుకుని ఎక్కడికో పోయేదండి, ఏం చెప్పమంటారంటే వీళ్ళు గొప్పవాడల్లాగా వాడు వెళ్ళవని, వాడు ఎక్కడికో డబ్బు పోయాడు అని చెప్పారు. ఎప్పుడు వస్తాడో చెప్పడం, ఎప్పుడు పోతాడో చెప్పడం అన్నారు. అంతేనే వాడో రడవా మీరు రడవా. చివరికి ఆ పవిత్రమైన కొప్పని ఎలా తయారు చేశారు అని కొందరు తిట్టుకుంటూ పోయారు. కొందరు ఎదురుకుండా తిట్టారు, కొందరు చాటు తిట్టారు. మరి వీళ్ళతో గొడవకు వెళ్ళవచ్చు రెడ్డి. అందుకే ఏం చెప్పారు, వేశ్యాస్త్రీల ఎడల స్త్రీణాం దైవ దుష్టానాం కారయ్యత్తు. ఇలాంటి దుష్ట స్త్రీలని, ఇలాంటి వేశ్యాస్త్రీలని ఉదహ పండితుడు జ్ఞాని విశ్వాసం నైవతో ఎప్పుడు విశ్వసించరాదు. అలా నమ్మాడో ఆ దూర్పుడు కష్టాల బాలైపోతాడు, వాడి కాపాడి పడేవాడు లేడు. సుధామయం మాట మాత్రం అమృతంలో ఉంటుంది. సుధామయం గతో యాపం కామినాం దశవర్ధనం హృదయం క్షురధారాపం ప్రియకోరణ వాళ్ళ మాటలలో అమృతం ఉంటుంది, కానీ చేసే పనులు విషం. పరమకాముక స్త్రీలు వాళ్ళు, వేశ్యా స్త్రీలు ఎంత ప్రమాదకారులు. జ్ఞానులు తెలియంటారు, కత్తిలాంటిదా హృదయం, వజ్రాయుధం లాంటిదా హృదయం. ఈ స్త్రీలకి నిజమైన ప్రియుడు ఉంటాడా. అందరూ ఒకటి, వాడికి దద్దవుడిస్తే వాడే దద్దుతాడు. అటువంటి ఆ నీచులు కొద్ది రోజులు ఉండి ఒకరోజు హఠాత్తుగా ఇంటికి తాళం పెట్టి అర్ధరాత్రులు ఉన్న డబ్బంతా కూర్చుని ఇది నగలోకి కూర్చుని రహస్యంగా ఆ దేశం దాటి ప్రవేశానికి పోయాడు. ధనమే భర్త, ధనమే సమస్తం వాడి. ఇక ఈ జుంజుకారుడు చచ్చిన నెలల తర్వాత ఒక ప్రేతాత్మగా మారిపోయాడు. అత్యంత భయంకర అత్యాచంగా మారిపోయాడు. ఒకటా రెండా వాడు చేసిన క్రూర కర్మలు ఆ పాపములన్నిటికీ తగిన ఫలితం అనుభవిస్తూ ఆ నీచాతి నీతుడు భయంకర ప్రేతమయ్యాడు. గాలి రూపంలో తిరిగాడు. భయపడితే వాళ్ళ తట్టి తినగలడు. నిర్భయంగా ఉన్నవాడు ఈ పిశాచు. భయపడిన వాడు దొరికినప్పుడు వాడు కర్తస్థి చేసేవాడు, లేదా ఆకలి దాహపడి ఆకలి ఉంటుంది, ఇదా ఆకలి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడప్పుడు ఈ అంత పాపం చేశాను, అమ్మని చెప్తాను, నాన్నని ఏడిపించాను అని ఏడుస్తూ దైవమా దైవమా అని అరిచేవాడు. ఎక్కడ వాడికి ఆశ్చర్యం లేదు. వాడు ఎవరినో ఒకరిని ఆవహిస్తే కానీ బతకలేడు, ఎక్కువసేపు ఆవహించలేడు. ఇలాగా ఆ ఇంటి చుట్టూ దాటి ఎక్కువ దూరం వెళ్ళలేడు. రాత్రి వేసరికి అక్కడ కొట్టేస్తాడు, పగలు అటు ఇటు తిరుగుతున్నాడు, వెలుతురు భరించలేడు. ఈలోపు సరే ప్రజలు ఊహించారు, ఎక్కడ చచ్చిపోయాడు వీడు, గాలి పెగుళ్ళు ఎలాగో వచ్చేస్తాయని అనుకుంటాను కానీ వీడు బహుశా ఆడవాడు చంపేశారు అందుకే డబ్బు వచ్చుకుపోయారు అనుకున్నాడు. ఆ చావుని పరిశీలించడానికి వచ్చారు. వస్తే దొట్లో కొన్ని గులాబీ పక్కలు కనపడ్డాయి, తగితే అడుగున ప్రాత కనపడి వీడు దుందుదారుడని కనిపించాడు. ఎంతలో ఆ దుందుదారుడు హాయిగా రాగానే వీడో పిచ్చాపెట్ట బాబు ఆ ఇంటి దగ్గరికి పారిపోయారు వాడు. ఆ నోట ఈ నోట వాడు తెచ్చి పిశాచుడు వేయడం తెలుపు. ఇంకా ఇంటికే సేవలు వెంట పడినట్టు మానేశారు. ఆ ఇంటికి వెళ్ళడానికి భయపడిపోయారు. పిశాచుడు అంటే అసలు మామూలుగానే వీడు పిశాచులు అంటారు. వీడున్న రోజుల్లో ఇంటికి వెళ్ళవారు నిజంగా పిశాచుల్లో ఎవరెడతారు? అప్పుడప్పుడు మొగుడు నెత్తి మీద కొడితే వాడిని వాళ్ళు కూడా అలాగే పిశాచు పిశాచు అనుకుని అల్లిపోతారు. గుర్తు పెట్టుకోండి, మొగుడు ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఓటే మారుతారు. ఠింగ 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 అని గంట కొట్టినట్టు వాడిని నెత్తి మీద కొడితే మర్నాడు ప్రారంభించారు. వీడు పరిస్థితి అలా అయిపోయింది. బతికొండగా పిశాచు అంటే చేక పిశాచు. ఈ విషయం తీర్థయాత్రల్లో ఉన్న బోధర్ముడికి తెలిసింది. జాలి పడ్డాడు. ఆహా, దుందుకారుడా తోటరుడా, బతికుండి ఏం సాధించావు, చివరికి చచ్చి పిశాచమైపోయావా అని బాధపడ్డాడు. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలమే సోదరుడి గురించి విన్నాడు, బాధపడ్డాడు, దిక్కుమారిన ప్రేతమైపోయాడు వాడు తెలుసుకున్నాడు. ఏం చెయ్యాలి? అనాథ ప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞముల పరిధి వస్తుంది. శవాన్ని దిక్కులేని శవాన్ని తగలబెడితే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. కానీ వాడు శవమే లేడు, వాడు ప్రేతమయ్యాడు. ప్రేతం అంటే రెండర్థాలు, శవమైన అర్థం పిశాచం. ఇప్పుడు ఈ పిశాచానికి ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు. శాస్త్ర గ్రంథం తెలియజేశాడు. ఆ శాస్త్రంలో ఏమని చెప్పబడింది? ఇవాళ గురించి పట్టించుకోకుండా రేపటి ఆశ విడిచిపెట్టి నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళ తినడం సుఖం, తాగడం సుఖం అంటూ దైవభక్తి విడిచిపెట్టి స్వేచ్ఛగా ధరించే దౌర్భాగ్యుడికి ఇంకా ఒకటే మార్గం అని చెప్పారు. ఒక పద్యం ఉంది, మీరు ఎప్పుడు పెళ్లి సందడి ఒక సినిమా ఉంది. పెళ్లి సందడి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది కదా, 1959 ఆ కాలంలో వచ్చింది పెళ్లి సందడి. అందులో అంజలి, బి సరోజా, నాగేశ్వరరావు, చలం, రాజరామా, గుమ్మడి, ఆర్ నాగేశ్వరరావు, హేమాజీ మీరు ఉన్నారు. ఇంచుమించుగా 1959 కానీ 7 కానీ ఆ కాలంలో అందులో ఒక అద్భుతమైన పద్యం రాశారు జూనియర్ సముద్రాలు కానీ. అది ఈ శ్లోకం అందుకని చెబుతున్నా. చూపుల్ల తీపితో దశరుతు, చూపుల్ల తీపితో దశరుతు, దరిజేతి మనోజ్జగీతిగా నాపన చేయుతు నిజవరాలు తవంత మరొక వైపున ఆ పసిపూత కెంపరలు, ఆ పసిపూల కెంపరలు ఆ శోభలుండగా రేపటి ఆశ నిన్న వెపలేటికి నేటి సుఖాల పలుగా ఇది మానవుడు గచ్చల విడతను ఎలా ఉంటుందో తెలియదు. అద్భుతం, ఎంత వేదాంత తత్వం ఉంది ఏంటి మన పద్యంలో మన వాటిల్లో. ఓ పక్కనేమో చూపులతో ఆనంద పెట్టి ప్రియురాలట పాటలు పాడుతుంది, మరోవైపు ఏమో మల్లె పువ్వుల వంటి సువాసనట, మరో పక్కన పువ్వు తోటల చేపలట. ఇవన్నీ ఉండగా రేపు మీద ఆచెందుకు, జరిగిపోయిన రోజు గురించి బెంగెందుకు, ఈ రోజు పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగు అనుకుంటాడు మానవుడు. కానీ ఇవాళ కాదు రేపు ఏం తిరుగుతుందో మన శరీరానికి గ్రహించు అంటాడు. ఇవాళ ఒక్కరోజు గడిచిపోతే కాదు కదా, ఇవాళ ఖాళీ చెయ్యి బాగుంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు మనం వెనక ముందు చూడకుండా దైవం కాదు అని శాస్త్రిక మార్గంలో తిరిగాం. మన దగ్గర అధికారం ఎంతకాలం ఏడిసింది అధికారం, నేను ఎంతమంది అధికారులు చూసా ఇవాళ రిటైర్ అయ్యేటారు కొంత ఉమ్మేసి వాళ్ళు ప్యాకిరెట్ చేసేది ఎంత అద్భుతం జరిగారంటే అధికారం చూడడం అనగా ఆ అయ్య సౌభాగ్యములు అంటాడట. అద్భుతమైన పద్యంలో ఒకడికి అధికారం వచ్చింది అనుకోకుండా ఏదో పూర్వజన్మ చుట్టూ వాడికి ఎక్కడో ఉద్యోగం వచ్చింది, వాడు మన మీద ఒక ఆచరణ అయ్యాడు, మన మీద ఒక మున్సిపాలు, వాడు మున్సిపాలిటీ తప్ప అయ్యాడు అనుకుంటాం. అధికారం అవ్వడానికి తణుచు వీడు రెచ్చిపోతాడు అనమాట. విధి సంకల్పము ఏదో దైవానుగ్రహం బ్రహ్మదేవుడు మృదుని రాత్రి మంచి రాత్రి వల్ల ఒకడు ఈ విషయం పరిపాలించాడు, వాడికి ఏదో మంచి పదవి వచ్చింది. ఆ పదవి రాగానే వీడికి కళ్ళు నెత్తి మీద పెట్టి బజీరం గొప్పగా మంచి ఎవడ మాట అంటారు చెవుడు అనమాట, నేనన్నా అదని వాడు చెవుడు ఎక్కువ మాట తక్కువ ఎవరితో మాట్లాడతాం దగ్గర పనిచేసేవాడు ఏమా తక్కువండి చెప్పనీరండి మాకు ఏదన్నా న్యాయం చేయండి ఖచ్చితంగా దౌర్భాగ్యుడు. ఒకవేళ మాట్లాడితే కఠినంగా చేయి డ్యూటీ అంటాడు. సదా పాటలు తిరుక్తి మాట్లాడితే తిరుక్తిలో మాట్లాడతాడు అనమాట. ఆజ్ఞాపించి కఠినంగా పలుకుతాడు. మనో వ్యక్తపోయి మనోగతి ఏంటంటే నేను తిరుగుతున్నాను కాబట్టి వీడు చాటు మాటలు నా గురించి అని అనుకుంటున్నారేమో నేను బెంగ అందుకని ఎంక్వైరీలు పెడతాడు. మత్తతతోట ఇక వీడికి ఆ అధికార మత్తత వల్ల ఏమవుతుంది దుర్వ్యసన దుర్వ్యాపేపు ఇంకా అక్కడి నుంచి వీడు ఒకటే బెంగాపరాలు అన్ని చెడ్డ పనులే ఒకదాంతరాలు వీడి చెడ్డ పనులు ఎక్కువైపోతాయి. అయ్యి అధికార చివరికి అధికారం పోతుందిగా రిటైర్ అవడము లేకపోతే ఉన్న అధికారం పీకే పక్కన పరం కొత్త వాడు రావడము జరుగుతుంది. ఆ అధికారం పోయాక చూడాలట ఇది అసౌభాగ్యం వాడి దౌభాగ్యం. ఒక్కడికి అన్నం పెట్టడు, వాడు పరకరించడు, ఇక్కడికి రాలేడు, ఇంట్లో గుర్తులు వేడు ఏమిటి సుఖం. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఇతరులకు ఉపయోగపడితే ప్రీతితో మాట్లాడితే మన వల్ల 10 మందికి ఆనందం కలిగేలా ప్రవర్తిస్తే అప్పుడు వాడు రిటైర్ అయ్యి వీడు గౌరవిస్తాడు, వాడికి కూడా భవిష్యత్తులో మోక్షం వస్తుంది. మానవుడు కాలు చెయ్యి కూడ తీసుకునే రోజుల్లో జాగ్రత్తగా ఉంటాడా, జాగ్రత్తగా ఉంటాడా, సుఖం పొందుతాడు లేదా నరకం అనుభవిస్తాడు. ఇదిగో వీడరా నరకం అనుభవించాడు. అలాంటి దుర్మార్గుడికి ప్రేతమై ఏడుస్తున్న వాడికి నరకయాత్ర పొందుతున్న వాడికి భయపెట్టి ఎవరైనా భయంతో ఉంటే మాత్రమే వాడు తట్టుకునగలడు. అలా భయపడిన వాడు ఏమీ చేయలేడు. వీడు అలా ఏమీ చేయలేనటువంటి వ్యక్తికి ఆహారం అని చెప్పి వీడు పిశాచం అయ్యాడు. ఎవరినైనా భయపెడతాడు, భయపడితే తట్టుకునగలడు, భయపడకపోతే ఏం చేయలేడు. అప్పుడు వీడికి తిండి ఉండదు. అలాంటి సోదరుడికి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. అప్పుడు వాడికి శాస్త్రాల్లో చెప్పారట గయా శ్రాద్ధమకి గర్రత్తు గయలో శ్రాద్ధం పెట్టు, అక్కడ గనక శ్రాద్ధం పెడితే ప్రేతాత్మకి విముక్తి కలుగుతుంది, పరమపాపాత్మడికి విముక్తికి ఒకటే మార్గం గయలో పిండం పెట్టాలి. ఎంతటి దుర్మార్గుడికైనా నీచేత నీతుడికైనా గయా శ్రాద్ధం జరిగితే వాడికి ప్రేతత్వం నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే గయలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు, ఆ గయలో పెట్టిన పిండం వల్ల నారాయణుడు ఆనందిస్తాడు. ఈ ప్రేతానికి ఈ భూతానికి సీతాతప వాతారం వల్ల భయం లేకుండా చలి వల్ల ఎండ వల్ల బాధ లేకుండా అర్థం వచ్చి వాదం చేస్తాడు. ఇలా ఆలోచించి ఏం చేశాడు ఈయన, వెంటనే గయ వెళ్ళిపోయాడు. ఎంత పవిత్రమైన క్షేత్రం గయలో విష్ణుమూర్తి గయాసురుడి శిరస్సు మీద విరిచాడు. ఫల్గు నది ప్రవహిస్తూ ఉంటుంది ఉత్తర వాహినిగా. భూలోకంలో భయంకర పాపాత్ముల పాలకి కల్పవృక్షములు, ఎంతటి పాపాత్ముడే అక్కడ పడగానే వాడి పాపం ఆహాకారం చేసి తొలగిపోతుంది. అక్కడ పిండ ప్రదానం జరిగితే ఇక వాడికి స్వర్గం రాకపోవటం ఉండదు. నీచాతి నీచునికి కూడా విముక్తి అదే ఇస్తుందన్నారు. అటువంటి గయకు వెళ్ళాడు. భక్తితో శ్రీమన్నారాయణుడికి నమస్కారం చెప్పాడు. ఇంకా శ్రీనాథుడి నారాయణ నామస్మరణం చేసేవంటే చాలా జ్ఞానమవుతుంది. నారాయణ హరి నారాయణ అంటే చాలా ఒక్కసారి నామస్మరణం చేస్తే క్షణంలో పాపాన్ని పటాపంచలు చేస్తాడు. అందుకే ఈతడు కూడా ఎలుగెత్తి భక్తితో నారాయణ స్మరణం చేశాడు. ఆ తర్వాత అక్కడ ఈ సోదరుడికి దుందుకారుడికి గోత్రం తెలిసి కనుక శ్రాద్ధం పెట్టాడు. అమ్మయ్య, మా సోదరుడికి పరమ పాపాత్ముడికి నేను పిండం పెట్టి రుణం తెచ్చుకున్నాను అంటూ ఉంటూ అనుకున్నాడు బాబు. ఆ తర్వాత చక్కెర యాత్రలన్నీ చేసుకుంటూ తిరిగాడు. కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం వంటి దివ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. అత్యంత పవిత్రమైన కేదారం తిరిగాడు. బదరీలో బ్రహ్మకపాలం కదా, అక్కడ కూడా పిండం పెట్టాడు. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా సొంత ఊరికి రావాలి. అంతటి వాడికైనా సొంత ఊరికి అప్పుడు రావాలి. అందులో సోదరుడు వచ్చాడు, ఇల్లు పాడైపోయింది, డాడీ బాడీ లేకుండా పోయింది, మమ్మీ ఏమైపోయిందో, ఈజిప్ట్లో ఆవిడ కూడా మమ్మీ కట్టారు, మమ్మీ అంటే పిరమిడ్ అన్నమాట సమాధి అనుకుంటూ పాపం వచ్చాడు. సాయంత్రం చీకటి పడే వరకు వచ్చాడు ఊరికి. అంచేత రాత్రి సమయానికి ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికి కనపడలేదు. ఎందుకు అనవసరంగా అందరినీ కనకడ దగ్గరని వచ్చి ఆ పాడు పడిపోయిన ఇల్లుకి తాళం వేసేసాడు. పెద్ద అరుగులు ఉండేవి, తెలుసుకుంటే భూత గ్రహాలు ఉంటాయి, వాటి కూడా పెద్ద అరుగు. ఆ అరుగు మీద ఆ పెంకుటిల్లు దిగి ఉంటుందని వాడు చూరు. అంత మట్టి కొట్టుకుపోయింది, ఎంత మట్టి. ఈ పై కండువాడి ఆ దుమ్మంతా దులిపేసరికి దాన్ని కట్టింది. ఆ దుమ్ము దులిపాక కండువ ఉత్తి ఆరే పక్కన మరో చెంబుతార లాంటి గోడ కొట్టి బొట్టాడు పరుచుకుని పడుకున్నాడు. ఎంత గొప్పగా ఉండేది ఇది. అహో, వేదపారాయణం జరిగే ఇల్లుది, కర్మకాండలతో పవిత్రకాండలతో ఉండే ఇల్లుది, మా నాన్న ఆత్మదేవుడు అకాలంలో విడిపోయాడు గారికి, అమ్మే అమైపోయిందో పాప. ఈ దుర్మార్గుడు పాపం మా సోదరుడికి వచ్చాడు. వాళ్ళకి పిండ ప్రదానం చేసే భాగ్యం మాత్రం కొంతలో కొంత కలిగింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో అర్ధరాత్రి వేళ ఆ ఇంటి చూరు దగ్గర ఉన్న తోలం మీదకి దేరాడు వీడు. చెప్పగా భయపడిన వాడిని గుండె అయిపోయేలాగే చచ్చేస్తాడు. తినాలి వీడు బతకాలంటే. చచ్చిపోయిన పిశాచానికి అన్నయ్య ఏమిటో తమ్ముడు ఏమిటి, పిశాచం కదండి అది. పిశాచానికి మొగుడు ఏమిటి పళ్ళ, అన్న ఏమిటి తమ్ముడు ఏమిటి. పిశాచమో పిశాచమో అడిగే పాడుతుంటాయి. ఎంత సుఖమో పిశాచం మరి సౌభంగా వింటాం తిండి తప్ప. పిశాచాలు మనకే చూసాయంటే ఆ పుర్రిలో ఏ వస్తువు ఎలా రుచిగా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటాం. మన వేళ్ళు వాటికి ప్రత్యేకపడి, మన చెమట వాటికి సెంటు వాట, ఘుమఘుమ వాటి బజ్జి వాట, మైసూరు బజ్జి వాట, మన అవయవాలన్నీ వాటికి పిండి వంట పెట్టాలి. మన పేగులు అంటే అవి ఏంటనుకుంటున్నారు గులాబ్జామ్. ఇలా లోపల ఆంత్రాలు అవన్నీ కూడా వాటికి చక్క వంటకాలు అన్నమాట. అందుకని వాడు వచ్చి పైన తూరు మీద తిరిగాడు. నిషీధేధర చేయాలౌద్రతరూ సొంత సోదరుడా, తత్వ తెలిసి తిరిగాడా అని తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా గోకర్ణుడు కూడా తత్వ తెలిసి అవుతున్నాడు. సోదరుడులా తిరిగినాడే కదా, వాణ్ణి కూడా పిశాచ రూపంలో భయంకర రూపంతో అరిచాడు. పోయ్ అన్నాడు వాడు. ఎలా ఉన్నట్ట సకృం మేష తప్పప్పుడు పిశాచపు గొర్రె పెద్ద గొర్రె రూపంలో పడవడానికి మీదకి వచ్చి పోయి పోయి అని అర్థ. సకృద్ధ హస్తి ఒకప్పుడు హస్తి రూపం ఏనుగు రూపం చూపించి అట్ట పండంతో పట్టడానికి వచ్చాట. ఆయనేం భయపట్ల. సకృత్య మహిష అపవత్ ఒకప్పుడు గేదె రూపం, తర్వాత తున్నపోతు రూపం, అగ్నికి ఒక తప్పుడు అగ్ని రూపం పునశ్చ పురుషులకు మానవ రూపం ధరించాడు తర్వాత ఇలా విపరీతమైన రూపాలు ఎట్లా తెలుసుకో చూస్తున్నాడు బాగుంది రకరకాలుగా పిశాచాలను వెల చూపిస్తాడు తెల్లగా ఉంటాయి కోటకుల్లా తిరుగుతుంది ఏడో ఇప్పుడు కలియుగంలో పిశాచాలు ఎదురు అంటే మనమే పెద్ద పిశాచారు మన పూజారాజిపోతు అసలు గొప్ప పిశాచాలు ఎవరైతే ఇది అప్పేకర్ల అవినీతి పరులేని కొంత రాజకీయ నేతలు ఉంటారు వాళ్ళు పిశాచాలు ఆ పిశాచాల మధ్యలో పుణ్యాత్తుడు పాప అధికారులు అయిపోయి ఎవరో ఒక దేవుళ్ళు అయిపోయి ఉంటారు ఇలాంటి దేవుడే కనుక మినిస్టర్ అయితే మన దేశం కాస్త గొప్ప అంత ఉంటుంది నేను నాకు తోడు పురాణాలు చెబుతారు మీరు అయిపోయాడు వింటారు అని చేత మన అందరం బాధ్యత కూడా సరే మొత్తం మీద ఈ దౌర్భాగ్యుడు మొత్తం మీద ఇలా ఒక రకరకాల రూపాయలు చూపించి ఏడో మీడో అని పిశాచ రూపంలో తిరుగుతాడు ఇది చూశాడు గోకర్ణుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పిశాచం ఏదో పిశాచం వైపరీత్యం దృష్టిగా గోకర్ణో తైర్య సంగీత అయం దుర్గతి నిశ్చిత్యాత్రీత్ ఏమిటి విపరీత అవస్థ ఎక్కడిది ఈ పిశాచం ఇన్ని రూపాలు ధరిస్తుంది అంటున్నాడు గోకర్ణుడు ఎవరో పాపాత్ముడు పారకృత్యాలు చేసి అకారపరటం పొందుంటాడు బహుశా వీడికి ఎవరు దాతవాడు లేక పెద్ద ప్రధానాలు దొరక శ్రాద్ధాలు దొరక అయిపోయి ఉంటాడు అనుకున్నాడు ముందు ఒక్క క్షణం భయపడ్డాడు ఇంతటి గొప్పవాడు కూడా చేసి తోడుగొచ్చు అంటే అడుగుపత్రమైనటువంటి ఏదో మీరంటే భయపడరు మహానుభావులు కనుక ఎందుకంటే పిశాచాలను చూశారు కానీ వాడు మొదటిసారి చూశాడు అయినా సరే ధైర్యం ధరించి వెంటనే మంత్రాలు ఉచ్చరించడం మొదలెట్టాడు కట్కమానోత్పత్తులు కదలడం మొదలుపెట్టాడు త్రిపుర సుత్తరి పెట్టేసుకుని చూరుకు పెట్టేసుకున్నాడు ఆ వీడు ఎవడో పెట్టే పక్కన ఏం చేశాడు, ఆ పక్కన కమండలం తీసుకున్నాడు, దాని మీద చెయ్యి పెట్టాడు, మంత్రోచ్చారణ చేశాడు, పరమ పవిత్రమైన పూజోచ్చారణ మంత్రం అంటాడు. అద్భుతమైన విజయ మంత్రం ఒకటి ఉన్నది, కవచ మంత్రం. ఆ మంత్రం ఇప్పుడు ఉచ్చరించకూడదు. అది ఆ కమండలం మీద చెయ్యి పెట్టి ఉచ్చరించి ఆ నీళ్లు తీసుకున్నాడు. ఆ నీళ్లు తీసుకుని ఏం చేశాడు తెలుసుకోండి కదా. అద్భుతమైన ఈ ఘట్టంతో రేపు మళ్ళీ యథాప్రకారం గారు గురువారం అనుకుంటారా మంగళవారం? గురువారం మనకి బరువారం ఏడు గంటలకు చెప్తున్నాం. ఈ కథ చాలా విచిత్రమైన మెలుపులతో ఉంది, అద్భుతమైన కథ. ఇంకేత మళ్ళీ యథాప్రకారంగా కూడా అందరూ రండి. స్వస్తి ప్రజాపరిపాలయ్యేన మార్గేణ్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి కను జాయ సర్వ బ్రహ్మ.